తెలంగాణ రైతన్నలకు నమస్కారం. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం రాజేంద్రనగర్ విద్యార్థుల చేను కబుర్లు కార్యక్రమంలో ఈరోజు ఖరీఫ్లో సాగుకు అనువైన వరి రకాలు, వాటి ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం. ఈరోజు మన చేను కబుర్ల కార్యక్రమం ప్రారంభిద్దామా. మరి ఇందులోని పాత్రలు, యాంకర్గా సమత, సైంటిస్ట్గా మహేష్. తెలంగాణలోని అతి ముఖ్యమైన పంట వరి మరియు అత్యధిక విస్తీర్ణంలో సాగులో ఉంది. వ్యవసాయ విశ్వవిద్యాలయంలో జరిగిన పరిశోధనల ప్రకారం వివిధ వరి రకాలను రైతులకు అందుబాటులో ఉంచడం జరిగింది. ఇప్పుడు తెలంగాణలోని వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా అధిక దిగుబడిని ఇచ్చే వరి రకాలు మరియు చీడపీడలను తట్టుకునే రకాల గురించి మన దగ్గరికి వచ్చారు వ్యవసాయ శాస్త్రవేత్త మహేష్ గారు. నమస్కారం సార్.
నమస్కారం అండి.
సార్, మన తెలంగాణలో పండే వరి పంటకు ఉల్లికోడు ఉధృతి ఎక్కువగా ఉంటుంది. వాటిని తట్టుకునే వరి రకాల గురించి మా రైతుల కోసం చెప్తారా?
సాధారణంగా తెలంగాణలో ఉల్లికోడు ఉధృతి ఎక్కువగా ఉండడం కాదనలేని నిజం. కానీ వాటిని తట్టుకునే రకాలను కూడా మన వ్యవసాయ శాస్త్రవేత్తలు రూపొందించారు.
ఓ, అలాగా సార్. వాటి గురించి మా రైతుల కోసం వివరంగా చెప్తారా?
తప్పకుండా అండి. ఆ ఉల్లికోడిని తట్టుకునే రకాలైనటువంటి సిద్ధి, జైత్యాల మసూరి, ప్రాణహిత మరియు భద్రకాళి, సురేఖ, కావ్య, పొలాస ప్రభ మరియు కరీంనగర్ సాంబా రకాలన్నీ ఉల్లికోడును తట్టుకోవడానికి అనువుగా ఉంటాయి. అయితే మొదటగా సిద్ధి, ఇది ఖరీఫ్లో వేసుకోవడానికి అనువైన రకం. ఇది మనకు 140 నుంచి 150 రోజుల్లో కోతకస్తుంది. పంట దిగుబడి హెక్టార్కి 60 నుంచి 70 క్వింటాల వరకు దిగుబడినిస్తుంది. అంతేకాకుండా ఇది మధ్యస్థ సన్న రకం ఉల్లికోడిని చాలా బాగా తట్టుకుంటుంది. అలాగే రెండవ రకం జైత్యాల మసూరి, ఇది కూడా ఖరీఫ్లో పండే అనువైన రకం. ఉల్లికోడి ఉధృతిని బాగా తట్టుకుంటుంది, కానీ జైత్యాల మసూరి సిద్ధి రకం కంటే ముందుగా కోతకొస్తుంది. అంటే 135 నుంచి 140 రోజుల్లో మనకు పంట చేతికొస్తుంది. కాకపోతే సిద్ధి రకం కంటే దిగుబడి కూడా ఎక్కువగా వస్తుంది. ఇది హెక్టార్కి 65 క్వింటాల నుంచి 75 క్వింటాల వరకు దిగుబడిని ఇస్తుంది అన్నమాట. ఇంకో రకం ప్రాణహిత, దీనిని ఖరీఫ్లో వేసుకోవచ్చు. ఇది ఉల్లికోడు బయోటైప్లు అయినటువంటి 1, 2, 3 మరియు 4 రకాలను తట్టుకుంటుంది.
సార్, ముందు చెప్పిన రకాలు అన్నీ ఉల్లికోడును తట్టుకుంటాయని చెప్తున్నారు, దీనికి ఇంకేమైనా ప్రత్యేకత ఉందంటారా?
తప్పకుండా అండి. ప్రాణహిత రకం సిద్ధి, జైత్యాల మసూరి రకాలలా కాకుండా ఉల్లికోడును తట్టుకోవడమే కాదు, అగ్గి తెగులు, ఎండాకు తెగులను కూడా కొద్ది మేరకు తట్టుకుంటుంది.
సార్, ఇది కూడా ముందు చెప్పిన సిద్ధి రకం లాగా 150 రోజుల వరకు కోతకు రాకుండా ఉంటుందా?
అదేం లేదు సమత గారు, ఇది వాటికంటే ముందుగానే కోతకొస్తుంది. అంటే నాటిన 135 రోజుల వరకు కోతకు వచ్చేస్తుంది. అంతేకాకుండా హెక్టార్కి 65 నుంచి 70 క్వింటాల వరకు దిగుబడి కూడా ఇస్తుంది. మరియు బియ్యం కూడా సన్నగా ఉంటాయి.
ఇవి కాకుండా ఉల్లికోడును తట్టుకోవడానికి ఇంకేమైనా రకాలున్నాయా? ఉంటే మా తెలంగాణ రైతన్నల కోసం కొంచెం వివరంగా చెప్తారా?
ఉన్నాయండి. అవి భద్రకాళి, సురేఖ, కావ్య, పొలాస ప్రభ మరియు కరీంనగర్ సాంబా. ఈ రకాలన్నీ 130 నుంచి 135 రోజుల్లో కోతకొస్తాయండి. ఉల్లికోడు కూడా తట్టుకుంటాయి. మరియు ఇవి మనకు ఖరీఫ్లో వేసుకోవడానికి అనువుగా ఉండి దిగుబడి హెక్టార్కు 60 క్వింటాల నుంచి 70 క్వింటాల వరకు ఇస్తాయండి. ఇవే కాకుండా జగిత్యాల సన్నాలు, అంజన, రామప్ప, ఎర్రమల్లెలు వంటి స్వల్పకాలిక రకాలు, అంటే మనకు 120 నుంచి 125 రోజుల్లో కోతకొచ్చేవన్నమాట. అవి ప్రద్యుమ్న, వరాలు మరియు అతి స్వల్పకాలిక రకాలైన 100 రోజుల కోతకు వచ్చేవి. ఉల్లికోడును కూడా తట్టుకుని సగటున 50 క్వింటాల నుంచి 60 క్వింటాల వరకు దిగుబడి ఇస్తాయి.
సార్, మనం సువాసననిచ్చే బాస్మతి గురించే వింటుంటాం. మరి తెలంగాణ వాతావరణ పరిస్థితులలో పండే సువాసనను ఇచ్చే వరి రకాలు ఏమైనా ఉన్నాయా? ఉంటే మా రైతన్నల కోసం కొంచెం వివరిస్తారా?
అవును సమత గారు, మీరన్నట్లు సువాసన ఇచ్చే వరి రకాలు అనగానే ఒక బాస్మతే అనుకుంటారు. కానీ మన వ్యవసాయ శాస్త్రవేత్తలు తెలంగాణ వాతావరణ పరిస్థితుల్లో పండే సువాసననిచ్చే వరి రకాలను కూడా అభివృద్ధి చేశారు. అవి ఏంటంటే సుమతి, సుగంధ సాంబా మరియు శోభిని.
సార్, ఆ రకాల గురించి మా రైతు సోదరుల కోసం కొంచెం వివరంగా చెప్తారా?
ఓ, తప్పకుండా అండి. మొదటగా మనం సుమతి రకం గురించి తెలుసుకుందాం. ఇది దీర్ఘకాలిక వరి రకం. పంట చేతికి రావడానికి మనకు 140 నుంచి 150 రోజుల వరకు సమయం తీసుకుంటుంది. దీనిని మనం ఖరీఫ్లో వేసుకోవడానికి అనుగుణంగా ఉంటుందండి. ఇది కూడా ముందు చెప్పిన రకాలలాగే ఉల్లికోడును తట్టుకోవడమే కాకుండా అగ్గి తెగులను కూడా సమర్థవంతంగా తట్టుకుంటుంది. దిగుబడి మనకు హెక్టార్కి 50 నుంచి 50 క్వింటాల వరకు ఇస్తుంది. అలాగే మనం సుగంధ సాంబార్ గురించి తెలుసుకున్నట్టయితే ఇది సుమతిలాగా దీర్ఘకాలిక రకం కాకుండా మధ్యకాలిక రకం. అంటే మనకు ఇది 135 రోజుల్లో కోతకస్తుంది అన్నమాట. దీన్ని కూడా సుమతిలాగే మనం ఖరీఫ్ లో వేసుకోవడానికి అనువుగా ఉంటుంది. ఇది అగ్గి తెగులను తట్టుకుంటుంది మరియు మనకు బీపీటీ గింజలు పోలిన మొట్టమొదటి సువాసన రకం అన్నమాట. దిగుబడి హెక్టార్కి 50 క్వింటాల నుండి 60 క్వింటాల వరకు ఇస్తుంది. ఇది కూడా సువాసన వరి రకమే. కాకపోతే ఇది స్వల్పకాలిక రకం. అంటే మనకు ఇది 125 రోజుల్లో కోతకు వస్తుంది. ఖరీఫ్లో వేసుకోవడానికి అనువుగా ఉండి దిగుబడి కొంచెం ఎక్కువగా ఇస్తుంది. హెక్టార్కి 60 క్వింటాల నుండి 70 క్వింటాల వరకు ఇస్తుంది.
ధన్యవాదాలు సార్. సార్, మీరు ఇప్పటి వరకు ఉల్లికోడు రకాలు, సువాసన రకాల గురించి మా అన్నదాతల కోసం చాలా వివరంగా చెప్పారు. కానీ మన తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో చౌడు భూములు కూడా ఉండడం జరిగింది. వరిలో అధిక దిగుబడులు పొందలేకపోతున్నారు. అలాంటి రైతన్నల కోసం చౌడు నెల పరిస్థితులను తట్టుకొని మంచి దిగుబడిని ఇచ్చే రకాలు ఏమైనా ఉంటే వారి కోసం చెప్తారా?
తప్పకుండా సమత గారు. మన తెలంగాణలో చౌడు నెల పరిస్థితుల్లో తట్టుకొని మరియు మంచి దిగుబడినిచ్చే వరి రకాలు కూడా ఉన్నాయండి. అవి వికాస్, సిఎస్ఆర్, 13, సోమశిల. ఈ రకాలలో వికాస్ రకం వచ్చేసి మనకు మధ్యకాలిక రకం. ఇది ఖరీఫ్లో వేసుకోవడానికి అనుగుణంగా ఉండి చౌడు నీళ్ళలో పండించడానికి అనువుగా ఉంటుందన్నమాట. ఈ దీని గింజ వచ్చేసి లావుగా ఉండి దిగుబడి మనకు 50 నుంచి 55 క్వింటాలు హెక్టార్కు ఇస్తుంది. సిఎస్ఆర్ 13 ఈ రకం కూడా మధ్యస్థ రకానికి చెందింది. ఇది కూడా వికాస్ లాగే ఖరీఫ్ పంటకి అనుగుణంగా ఉండి లావు గింజ రకం. దిగుబడి వచ్చేసి హెక్టార్కి 50 నుంచి 55 క్వింటాల వరకు ఇస్తుంది. ఇంకో రకం సోమశిల. సోమశిల అనే రకం అతి స్వల్పకాలిక రకం. అంటే మనకి ఇది 100 నుంచి 110 రోజుల్లో కోతకు వస్తుంది. దీన్ని ఖరీఫ్లో, రబీల్లో మనం వేసుకోవచ్చండి. కాకపోతే ఇది వికాస్, సిఎస్ఆర్, 13 రకాలలాగా లావు గింజ ఉండకుండా సన్నగింజ రకం. చౌడు నేలల్లో పండడమే కాకుండా ఇది అగ్గి తెగులను కూడా బాగా తట్టుకుంటుంది.
సార్, మీరు ఇప్పటి వరకు ఉల్లికోడును తట్టుకునే రకాల గురించి, సువాసన వరి రకాల గురించి మరియు చౌడు నేలల్లో పండే వరి రకాల గురించి మా అన్నదాతల కోసం చాలా వివరంగా చెప్పారు. ఇవి కాకుండా ఇంకేమైనా వరి రకాలు, అంటే తెలంగాణ వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పండే వరి రకాల గురించి చెప్తారా?
తప్పకుండా అండి. ఇప్పటి వరకు నేను మధ్యస్థ కాలం, దీర్ఘకాలిక రకాలు, స్వల్పకాలిక రకాలు అంటూ చెప్తూ వచ్చాను కదా, వాటి గురించి ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. అందులో మొదటగా మనం దీర్ఘకాలిక రకాల గురించి మాట్లాడుకుందాం. మొదటగా స్వర్ణ. ఇది మనం ముందుగా చెప్పుకున్నట్టు సిద్ధి, సాంబమసూరి లాగే దీర్ఘకాలిక రకం. ఖరీఫ్ పంటకి అనువైనది. ఇది ఎండాకు తెగులను చాలా సమర్థవంతంగా తట్టుకుంటుంది. అంతేకాకుండా చౌడు నేలలకు కూడా పండుతుంది. కానీ గింజ మధ్యస్థంగా ఉంటుంది. దిగుబడి వాట్లాగే హెక్టార్కి 65 క్వింటాల నుంచి 70 క్వింటాల వరకు ఇస్తుంది. ఇకపోతే మధ్యకాలిక రకాలు. దీంట్లో మనం ముఖ్యంగా చెప్పుకునే రకం ఏంటంటే కృష్ణ. ఇందాక చెప్పిన మనం ఉల్లికోడును తట్టుకునే మధ్యకాలిక రకాలైన జైత్యాల మసూరి, వరంగల్ సన్నాలు, ప్రాణహిత, భద్రకాళి, సురేఖ, కావ్య, పలాసప్రభ, కరీంనగర్ సాంబా లాగే మధ్యకాలిక రకం. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది కృష్ణ. ఇందాక చెప్పినట్లు మనం ఉల్లికోడును తట్టుకునే మధ్యకాలిక రకాలైన జైత్యాల మసూరి, వరంగల్ సన్నాలు, ప్రాణహిత, భద్రకాళి, సురేఖ, కావ్య, పలాసప్రభ, కరీంనగర్ సాంబార్ లాగే మధ్యస్థ కాలిక రకం. అంటే 135 రోజుల్లో కోతకస్తుంది అన్నమాట. ఇది కూడా ఖరీఫ్ పంటకి అనుగుణంగా ఉండి అగ్గి తెగులను తట్టుకుంటుంది. గింజ సన్నగా ఉండి హెక్టార్కి 60 క్వింటాల నుంచి 70 క్వింటాలు దిగుబడినిస్తుంది. ఇకపోతే స్వల్పకాలిక రకాలు. ఇది జైత్యాల సన్నాలు ఖరీఫ్ పంటకు అనువైనవి. 120 నుంచి 125 రోజుల్లో కోతకు వస్తుంది. రైతులు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమంటే ఈ జైత్యాల రకాలు చలికి తట్టుకోదు, కాబట్టి వీటిని రబీలో వేసుకోకూడదు. దిగుబడి మనకు హెక్టార్కి 65 క్వింటాల నుంచి 70 క్వింటాల వరకు దిగుబడినిస్తుంది. స్వల్పకాలిక రకాలైన అంజన. దీనిని ఖరీఫ్లో మరియు రబీలో వేసుకోవచ్చు. ముందు చెప్పిన విధంగా ఇది చలిని, ఉల్లికోడును తట్టుకుంటుంది. బియ్యం సన్నగా ఉండి మనకు హెక్టార్కి 65 నుంచి 70 క్వింటాల వరకు దిగుబడినిస్తుందండి. ఇక మూడో స్వల్పకాలిక రకం వచ్చేసి తెల్లహంస. ఇది జగిత్యాల సన్నాలు అంజనా రకాల్లాగే ఇది కూడా స్వల్పకాలిక రకం. ఇది మూడు కాలాలలో పండుతుంది. దీని గింజ నాణ్యత పొడుగా ఉండి తినడానికి బాగుంటుంది. దిగుబడి హెక్టార్కి 50 నుంచి 55 క్వింటాల వరకు ఇస్తుంది.
సార్, మా రైతులకు ఒకవేళ సరైన సమయంలో నీరు అందుబాటులో ఉన్నట్లయితే ఎలాంటి రకాలు వేసుకోవాలో చెప్తారా?
తప్పకుండా అండి. ఒకవేళ మనకు నీరు సరైన కాలంలో అందుబాటులో ఉన్నట్లయితే అతి స్వల్పకాలిక రకాలంటే 100 నుంచి 105 రోజుల్లో కోతకొచ్చే రకాలు వేసుకోవచ్చు అండి.
అతి స్వల్ప రకాల అవేంటో కొంచెం మా రైతుల కోసం వివరిస్తారా?
తప్పకుండా అండి. మనకు 100 నుంచి 105 రోజుల్లో కోతకొచ్చే అతి స్వల్పక రకాలైన ప్రద్యుమ్న, వరాలు, రాజేంద్ర రకాలు. ప్రద్యుమ్న వచ్చేసి మనకు ఖరీఫ్, రబీలో, ఎడగారిలో వేసుకోవచ్చు అండి. ఇది స్వల్పకాలిక పొట్టి రకం. చేను మీద పడిపోదు. చలిని, ఉల్లికోడుని సమర్థవంతంగా తట్టుకుంటుంది. ఒకవేళ నీటి సమస్య ఉన్న ప్రత్యేక పరిస్థితులకు అనువైన రకం. గింజ రాలిపోకుండా ఉండి హెక్టార్కి 60 క్వింటాల నుంచి 65 క్వింటాలను ఇస్తుంది. వరాలు. వరాలు రకం మనకు ఖరీఫ్, రబీ, ఎడగార్లలో వేసుకోవచ్చు. గింజ సన్నగా ఉండి చలికి, ఉల్లికోడికి తట్టుకుంటుంది. అలాగే ఆలస్యానికి అనుకూలం. దిగుబడి హెక్టార్కి 40 క్వింటాల నుంచి 45 క్వింటాల వరకు ఇస్తుంది. చివరగా రాజేంద్ర. ఇది ఖరీఫ్కు అనువైన వరి రకం. ఈ గింజ సన్నగా ఉండి చలికి, బిట్ట పరిస్థితులను కొంతవరకు తట్టుకుంటుంది. మెరక భూముల్లో వేసుకోవడానికి అనుకూలం. దిగుబడి మనకు హెక్టార్కి 50 క్వింటాల నుంచి 60 క్వింటాల వరకు ఇస్తుంది.
విన్నారుగా మన వ్యవసాయ శాస్త్రవేత్త చెప్పిన వరి రకాల గురించి. వాటిలో మీకు అనువైన రకాలను ఎన్నుకొని అధిక దిగుబడులు సాధించాలని ఆశిస్తూ, రైతులకు విత్తనాలకు అవసరమైన సందేహాలు ఉన్నట్లయితే సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు: ఉత్తర తెలంగాణ మండలం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం జగిత్యాల, ఫోన్ నెంబర్ 0872-24-277-281. మరొకసారి 0872-24-277-281. వ్యవసాయ పరిశోధనా స్థానం కూనారం, శ్రీరాంపూర్, కరీంనగర్ జిల్లా, ఫోన్ నెంబర్ 0846-7284-024. మరొకసారి 0846-7284-024. మధ్య తెలంగాణ మండలం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం వరంగల్, ఫోన్ నెంబర్ 0870-24-24-337. మరొకసారి 0870-24-24-337. వరి పరిశోధనా కేంద్రం రాజేంద్రనగర్, ఫోన్ నెంబర్ 0402-40-15817. మరొకసారి 0402-40-15817. పచ్చి రొట్టెలు, వాటి ఉపయోగాల గురించి తెలుసుకుందాం. అబ్బా గీత, ఇయాల పాఠం బాగుంది కదే.
అవునే, కళ్ళకు కట్టినట్లే చెప్పింది కదా మేడం.
ఈరోజు మనం ఒక ముఖ్యమైన పాఠం గురించి నేర్చుకోబోతున్నాం. అదేంటంటే పచ్చి రొట్టెలు. పచ్చి రొట్టెలు అంటే పంటలు వేయడానికి ముందు పప్పుజాతి పంటలైన జీలుగ, పెసర, ఉలవలు వంటి పంటలు పండించి వాటిని పూత దశ రాకముందే నేలలో కలియదున్నాలి. ఇలా చేయడం వలన నేల యొక్క సారం పెరుగుతుంది మరియు పంట దిగుబడి కూడా పెరుగుతుంది. పచ్చి రొట్టెలు నేల సారం పెంచడమే కాక పంట దిగుబడిని కూడా పెంచుతుందని తెలుసుకున్నారు కదా. వీటి గురించి మీరు మరింత సమాచారం తెలుసుకొని వచ్చే క్లాసుకు తీసుకురండి.
అవునవును, నాకైతే ఇంకా ఇంకా తెలుసుకోవాలనుందే.
అదే కదవే మేడం చెప్పింది తెలుసుకుని రమ్మని. ఏముంది, మా అమ్మకు కాల్ చేసి తెలుసుకుందాం. హలో అమ్మా.
హా బిడ్డ,
బాగున్నావా అమ్మా?
ఆ, బానే ఉన్నా బిడ్డ. నువ్వు ఎట్లున్నావు?
నేను కూడా బాగానే ఉన్నామ్మా. ముందు నేను చెప్పేది వినుమ్మా.
ఏంటిది బిడ్డ?
ఏం లేదమ్మా, ఈరోజు మా టీచర్ క్లాస్లో కొన్ని పంటలు వేస్తే భూసారం పెరుగుతుందని చెప్పింది. అదెట్లమ్మా?
ఓహో, పచ్చరొట్ల పైర్లా? ఎందుకు బిడ్డ, ఎప్పుడు లేనిది ఇప్పుడు దాని గురించి అడుగుతున్నావు?
ఇవాళ మా స్కూల్లో దాని గురించి చెప్పారు అమ్మా. మేడం మమ్మల్ని ఇంకా తెలుసుకుని రమ్మంది. అది ఇంకా నాకు తెలుసుకోవాలని ఉంది.
ఓ అట్లనా? అయితే వ్యవసాయం అంటే భూమి సారాన్ని కాపాడుకోవడం అని తెలుసుకున్నావన్నమాట.
అదే, వాటి వల్ల భూసారం అంటే భూమికి శక్తి వస్తుంది కదా.
ఓహో, పచ్చిరొట్ట పైరులుగా పప్పు జాతి రకాలను సాగు చేస్తారు. భూమి సారాన్ని పెంచడానికి ఆ మొక్కలను పెంచుతారు. వాటి వల్ల భూమికి కావలసిన పోషక పదార్థాలు లభిస్తాయి.
సరే అమ్మా.
అంతే బిడ్డ, అయినా నువ్వు వస్తానన్నావు కదా ఇంటికి, అప్పుడు నీకు రాముల్ మామతో వివరాలు చెప్పిస్తా. రాముల్ మామ చదువుకున్నాడే కదా, ఆయన అన్నీ ఎరకనే.
సరే అమ్మా, నేను ఈ ఆదివారం వస్తాను.
సరే బిడ్డ, జాగ్రత్త.
అమ్మేమన్నారు గీత?
మన టీచర్ చెప్పారు కదా, అట్లనే చెప్పారు.
మరి గట్లయితే ఇంకా ఎక్కువ వివరాలు తెలుసుకుని తొందర్రా.
మనం ఈ ఆదివారం ఇంటికి పోతాం కదా, అక్కడ మా అమ్మ మా రాములు మామతో చెప్తారన్నారే.
ఓ, తెలుసుకొని మంచిగా మళ్ళీ నాకు చెప్పు, సరేనా?
సరేనే.
రాములన్నా, ఎట్లున్నావే?
బానే ఉన్నానమ్మా, నువ్వెట్లున్నావు?
నేను బానే ఉన్నా రాములు, నీ వ్యవసాయం ఎట్లున్నది?
అన్ని బాగున్నాయక్క. అవును, ఇట్లొచ్చినవేందక్క, పొద్దుగాల పొద్దుగాలే.
అదా, అగో నా బిడ్డ వస్తూనే ఉంది. ఏంలే రాములు, నా బిడ్డకి పచ్చిరొట్ట పైర్ల గురించి వివరాలు కావాలంట. నేను అట్లా పొలం వైపు పోయేస్తా, నువ్వు ఆ వివరాలు ఏదో జర చెప్పు.
రాములు మామ, ఎట్లున్నావే?
బానే ఉన్నా బిడ్డ.
మామ, నాకు కొంచెం ఆ పచ్చిరొట్ట పైర్ల గురించి చెప్పవా? అసలు అవంటే ఏంటిది?
అదేరా, మన పంట మంచిగా రావాలంటే భూమి సారం కావాలి కదా, అంటే మంచి పోషక విలువ పదార్థాలు కావాలి కదా, అందుకే వీటిని పెంచుతాం.
అంటే ఎట్లా మామ, వాటిని ఎట్లా సాగు చేస్తాం మనం, వేటిని వాడుతాం?
దీనికి మనం జీలుగా, జనుము, పిల్లి పెసర, ఉలువలు వాడతామమ్మా.
ఓ, వీటి వల్ల ఉపయోగాలేంటి మామ?
వేరే వాటికన్నా పచ్చి రొట్ల పైర్ల వల్ల ఎక్కువ సేంద్రియ పదార్థాలు భూమికి దొరుకుతాయి. పచ్చి రొట్టె పైర్లు భూమిలో కొల్లిపోవడం వల్ల అవి సేంద్రియ పదార్థాలుగా మారుతాయి.
అవునా? ఇంకా
నేలలో నత్రజని శాతం పెరుగుతుంది.
దీనికి దానికి సంబంధం ఏంటి మామ, అదెట్లా మామ?
మనం వాడేది పప్పు జాతి రకాలే కదా.
అయితే
ఆ పప్పు జాతి మొక్కల వేర్లలో బుడిపెలు ఉంటాయి కదా?
తెలుసు తెలుసు, వాటిని ఇంగ్లీష్ లో నాడ్యూల్స్ అంటారు. ఆ బుడిపెలలోని సూక్ష్మ జీవుల వల్ల గాలిలోని నత్రజని భూమికి చేరుతుంది కదా.
గంతే బిడ్డా, నీకన్నీ ఎరుకనే.
ఇంకా మరి భూమి సారం ఎట్లా పెరుగుతుంది?
మనం వేసే పంట కోసం వీటిని ముందుగా పెంచాలన్న కదా.
ఓహో, అదెలా మామా?
ఈ పచ్చి రొట్టె పైర్లు పూత మీద ఉన్నప్పుడు సాగు చేసి కలే దున్నాలి. ఈ పదార్థాలన్నీ కుల్లేలా చేయాలి, అప్పుడు పంటకు పోషక పదార్థాలు అందుతాయి.
దానికి జాగ్రత్తలు ఏమి తీసుకోవాలి?
ఆ కాండం ముదరకుండా దున్నాలి. కాండం ముదిరితే అది కుల్లడానికి చాలా రోజులు పడుతుంది. మరి
కాండం కుళ్ళిపోవడానికి ఎన్ని రోజులు పడుతుంది మామా?
అసలైతే 2 లేదా 3 వారాలు కుల్లడానికి పడుతుంది. ఒకవేళ ముదిరినట్లయితే కుల్లడానికి 50 కేజీల సూపర్ ఫాస్ఫేట్ చల్లాలి, నీళ్లు కూడా నిల్వ కట్టాలి. ఇలా పచ్చి రొట్టె పైర్లు పూర్తిగా కుళ్ళిపోయిన తర్వాత మనకు కావలసిన పంటని సాగు చేస్తే దానికి పోషక పదార్థాలు అందుతాయి.
పచ్చి రొట్టె పైర్ల వల్ల భూమికి కలిగే ప్రయోజనాలు ఏంటి మామా?
భూమిలో ఉన్న లభ్యం కాని పోషకాలు ఉంటాయి కదమ్మా, వాటిని లభ్యమయ్యే రూపంలోకి తీసుకొస్తాయి. వేరు వ్యవస్థ లోతుగా ఉండడం వల్ల తర్వాత వేసే పంటలకు పోషకాలు అందేలా చేస్తాయి.
మరి పచ్చి రొట్టె పైర్లు సాగు చేయడానికి అనుగుణంగా లేని వారి పరిస్థితి ఏంటి మావా?
పచ్చి రొట్టె పైర్లను సాగు చేయలేని వారు వేప, కానుగ, గ్లైరిసీడియా, జిల్లేడు, వెంపలి వంటి మొక్క జాతి లేత ఆకులను, కొమ్మలను 2 నుంచి 3 టన్నులు పర్ ఎక్కర్ కి వేసి భూమిలో కలే దున్నాలి.
చాలా విషయాలు తెలుసుకున్నాను, మా మేడం ఏం అడిగినా చెప్పగలను.
అగో, మీ అమ్మ వస్తుంది, మీ అమ్మతో వెళ్ళు.
సరే మావా, వెళ్ళొస్తాను మరి నేను.
సరే గీత.
విన్నారుగా, పచ్చి రొట్టెల ఉపయోగాలు. వ్యవసాయంలో నిలకడగా రాణించాలన్నా, ఆశించిన ఫలసాయం సాధించాలన్నా భూసారం దెబ్బతినకుండా ప్రతి రైతు జాగ్రత్త వహించాలి. పదే పదే రసాయన ఎరువులపైనే ఆధారపడితే భూమి భౌతిక స్థితి దెబ్బతిని మేలుకన్నా కీడే ఎక్కువ జరుగుతుంది. అందువల్ల సేంద్రియ ఎరువులు విరివిగా వాడాల్సిన అవసరం ఎంతో ఉంది. పశువుల ఎరువుల లభ్యత తక్కువ ఉన్న ప్రాంతాల్లో ప్రత్యామ్నాయంగా ఈ పచ్చిరొట్ట పంటను పెంచి భూమిలో కలియదున్నడం ద్వారా రైతులు ఆశించిన ఫలితాలు సాధించవచ్చు. మెట్టమాగాని ప్రాంతాల్లో తొలకరి వర్షాలలో ఈ పచ్చిరొట్ట పైర్లు సాగు చేయాల్సిన తరుణం ఇది. ఇంతటితో ఈ చేనుకబుర్ల కార్యక్రమం సమాప్తం. తిరిగి వచ్చేవారం మరొక కొత్త అంశంతో మీ ముందుంటాం. అంతవరకు సెలవు. నమస్కారం.
ఆరోగ్యమే మహాభాగ్యం అన్నది నానుడి. అందువల్ల మానవునికి అన్నిటికంటే తాను ఆరోగ్యంగా ఉండడం ముఖ్యం. పూర్వం వైద్య సౌకర్యాలు అందుబాటులో ఉండేవి కావు. అంతేకాక అదునుండి గ్రామీణ ప్రధాన దేశం కనుక ప్రజలు ఎక్కువగా తమ ఆరోగ్య రక్షణకై పరిసరాల్లో ప్రకృతి సిద్ధంగా లభించే మొక్కలపై ఆధారపడేవారు. మన దేశంలో వేలల్లో ఔషధ మొక్కలు ఉన్నాయి. ఇంట్లో పెద్దవాళ్లకు ఆ మొక్కలు గురించిన పరిజ్ఞానము, వంటింటి చిట్కాలతో చేసే గృహ వైద్యం తెలిసి ఉండేది. నిత్య జీవితంలో సంభవించే ప్రాథమిక ఆరోగ్య సమస్యలను ఇంటి వద్దనే పరిష్కరించుకునేవారు. ప్రస్తుతం పల్లెలు, పట్టణాల్లోనే కాకుండా నగరాల్లోనూ ఆయుర్వేదం, సిద్ధ యునాని వైద్యులు 90% ఔషధ మొక్కలపై ఆధారపడుతున్నారు. అల్లోపతి, హోమియో వైద్యంలోనూ ఎక్కువగా ఔషధ మొక్కలను వినియోగిస్తున్నారు. ఆధునిక ఔషధాలు, సౌందర్య సాధనలు, ఆరోగ్య అనుబంధాలలో రసాయనాలు, సింథటిక్స్ ను వినియోగిస్తుండడం వల్ల కలుగుతున్న దుష్ప్రభావాలను గ్రహించి పాశ్చాత్య దేశీయులు కూడా ఔషధ మొక్కల ప్రాధాన్యాన్ని గుర్తిస్తున్నారు. ఇంటి పరిసరాల్లో అందుబాటులో ఉండే మొక్కలను సముచిత రీతిలో వినియోగించుకుంటే సాధారణ ఆరోగ్య సమస్యల్లో 90% మేరకు రాకుండా చూసుకోవచ్చు. మొక్కల వివిధ భాగాలను, అంటే వేరు, బెరడు, ఆకు, పువ్వు, గింజలను కషాయం, రసం, చూర్ణం, తైలం మొదలైన రూపాలలో తయారు చేసి ఔషధంగా తీసుకోవచ్చు. ఈ విధంగా తయారు చేసేటప్పుడు కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు పాటించాలి. అవి: ఔషధానికి ఉపయోగించే భాగాన్ని మంచినీటితో శుభ్రంగా కడగాలి. కషాయం చేసేటప్పుడు 60 గ్రాముల ఔషధ భాగానికి 2 గ్లాసుల నీరు కలిపి అది పావు భాగం వచ్చేంత వరకు మరిగించాలి. కషాయాన్ని నిల్వ చేయకుండా ఎప్పటికప్పుడు తాజాగా వాడాలి. ఆకులు, బెరడుతో రసం తీసేప్పుడు వాటిని శుభ్రంగా దంచి నీళ్లలో కలిపి పిండి వడకట్టాలి. చూర్ణంగా వాడేప్పుడు మెత్తగా దంచి జల్లెడ లేదా పల్చని బట్టలో వేసి జల్లించాలి. గాలి చొరబడిని సీసాలో పోసి మూత పెట్టాలి. చూర్ణాన్ని తేనె లేదా నెయ్యి లేదా పాలతో తీసుకోవాలి. తైలాన్ని తయారు చేసేప్పుడు ఆయా రసాలను సమపాలలో తైలాలతో కలిపి ఇంకెంత వరకు మరగబెట్టాలి. ఔషధ మొక్కలు పెరటి మొక్కలుగా పెంచడం వల్ల వాతావరణ కాలుష్యాన్ని కూడా నివారించవచ్చు. పెరట్లో పెంచగలిగే ఔషధ మొక్కలు ఎన్నో ఉన్నాయి. మరి ఔషధాలను, మరి వాటి ప్రత్యేకతలను తెలుసుకుందామా? మొదటగా తులసి. తులసి కుండీలోనైనా సులుగా పెంచగలిగే మొక్కే. సర్వరోగ నివారణి అని పేరు కూడా ఉంది. తులసి ఆకులు సువాసన కలిగి రుచికి చిరుచేదుగా వగరుగా ఉంటాయి. ఔషధ గుణాలు మాత్రం మెండుగా ఉంటాయి. 6 లేదా 7 తులసి ఆకులను అల్లం ముక్కతో కలిపి ముద్దగా నూరాలి. ఆ ముద్ద నుండి రసం వడగట్టి 1 స్పూన్ తేనెతో కలిపి రోజులో 2 సార్లు 3 లేదా 4 చుక్కలుగా తీసుకోవాలి. గొంతు గరగరను తగ్గించి మృదుగా చేస్తుంది. కఫాన్ని కూడా తగ్గిస్తుంది. జలుబు, దగ్గు ఉన్నప్పుడు 2 చెంచాలు తులసి రసాన్ని తీసుకొని తగినంత తేనె చేర్చి 2 లేదా 3 సార్లు తాగితే తగ్గుతుంది. తులసి ఆకులను పొరగడుపున కొన్ని రోజుల పాటు 2 లేదా 3 ఆకులను నమిలినట్లయితే ముక్కు దిబ్బడం వంటి శ్వాస లోపాలు సవరించబడతాయి. గుండెకు బలాన్ని ఇస్తుంది. వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. సుగంధ భరితమైన తులసి ఆకు చుట్టూ ఉన్న గాలిని శుద్ధపరుస్తుంది. క్రిమికీటకాలను, రోగాణువులను అరికడుతుంది. ఇంటి చుట్టూ తులసి మొక్కలు ఉంటే దోమల బాధ ఉండదు. మరి తులసి గురించి తెలుసుకున్నాం కదా, మరి ఇంకొక ఔషధ మొక్కను గురించి తెలుసుకుందాం. ముందుగా కలబంద. కలబందని అలోవెరా అని కూడా అంటారు. కలబంద ఎన్నో ఔషధ గుణాలు కలిగి గుబురుగా పెరిగే మొక్క. కుండీల్లోనూ నేలపైన పెంచుకోవచ్చు. కలబంద ఆకులలో 94% నీరు ఉంటుంది. గుజ్జులో సుమారు 20 రకాల అమ్మోని యాసిడ్లు, కార్బోహైడ్రేట్లు మరియు ఇతర బార్బోలోయిన్ అనే గ్లూకోసైడ్లు ఉంటాయి. పెక్కు ఉపయోగాలు ఉండడం వలన ఎక్కువ విస్తీర్ణంలో వాణిజ్య పంటగా కూడా వేస్తున్నారు. కలబంద ఆకులను మెత్తగా నూరి రసం తీసి దానిని పుండ్లు, కురుపులపై లేపనంగా వాడొచ్చు. అలాగే కలబంద అంతగా ముదిరిన ఆకులను తీసి వాటిని చీల్చి గుజ్జు లాంటి పదార్థానికి చిటికెడ ఉప్పు, పసుపు కలిపి 15 రోజుల పాటు ఒక్కసారి చొప్పున తీసుకుంటే జీర్ణకోశంలోని సూక్ష్మ క్రిములను చంపేస్తుంది. జీర్ణశక్తిని పెంపొందిస్తుంది. క్లోమా గ్రంథిని శుద్ధి చేస్తుంది. కాలేయ విధులను సక్రమం చేస్తుంది. రక్తాన్ని శుద్ధి చేస్తుంది. వ్యాధి నిరోధక శక్తిని పెంపొందిస్తుంది. నేత్ర రోగాలలో కాలిన గాయాలు, దీర్ఘకాలిక పుండ్ల నివారణకు, ప్లీహము, కాలేయము, మూత్రకోశ సంబంధ వ్యాధుల్లోనూ, గర్భాశయ ఋతు సంబంధ చికిత్సలకు కూడా ఉపయోగపడుతుంది. ఆకుల నుండి తీసిన అలోయిన్ను ఎండబడితే మూసామ్రం అనే నల్లని పదార్థం తయారవుతుంది. ఇది నొప్పులను, వాపులను తగ్గిస్తుంది. ఇప్పటి వరకు మనం కలబంద గురించి తెలుసుకున్నాం. మరి ఇంకొక ఔషధం గురించి తెలుసుకుందామా? అది పుదీనా. పుదీనా కుండీలలోనూ నేలపైన అల్లుకుని పెరుగుతుంది. 10 నుండి 15 ఆకులను 1 గ్లాస్ నీటిలో ఉడికించి వడగట్టి చల్లార్చి దానికి చిటికెడు ఉప్పు, మిరియాల పొడి, కలిపి రోజు ఒకసారి తీసుకోవాలి. కడుపుబ్బరం, నొప్పి, వాంతులు తగ్గుతాయి. కాలేయం క్లోమా గ్రంథులను శుద్ధి చేస్తుంది. పుదీనా రసాన్ని దగ్గు, తుమ్ము, ఆయాసం కలవారికి వాడితే ఉపశమనం కలుగుతుంది. నోటి దుర్వాసన కలిగిన వారు పుదీనా రసాన్ని నీటిలో కలిపి పుక్కలించడం ద్వారా క్రిములను దూరంగా ఉంచి దుర్వాసనను పోగొట్టవచ్చు. పుదీనా రసం పరకడుపున తీసుకోవడం ద్వారా కడుపులో బద్దె పురుగులు, ఎలికపాము వంటి మలము ద్వారా బయటపడిపోతాయి. ఎండాకాలంలో వడదెబ్బ తగలకుండా ఉండాలంటే మజ్జిగలో పుదీనా ఆకులను కలిపి తాగాలి. పుదీనా ఆకులను బాగా నలిపి ఆ ఆకులు వాసనను గట్టిగా పీలుస్తూ ఉంటే తలనొప్పి, తల తిరుగుడు ఇబ్బందులు తగ్గిపోతాయి. శ్వాసక్రియ ఇబ్బందులకు పుదీనా విడుదల చేసే ఘాటు వాసన పనిచేస్తుంది. ఆస్మా రోగులు క్రమం తప్పకుండా వాడితే ఆ ఇబ్బందిని తగ్గించి ఉపశమనం కలిగిస్తుంది. పుదీనా పసరును శరీరం మీద రాసుకుంటే చర్మం మెరుగ్గా కనిపిస్తుంది. దంత సంరక్షణ గుణం పుదీనాలో ఉంది. పుదీనాకున్న సూక్ష్మ జీవ సంహార గుణం వల్ల దంతాలను ఆశించే బాక్టీరియా నుండి రక్షణ కలుగుతుంది. ఇప్పటి వరకు పుదీనా గురించి తెలుసుకున్నాం కదా, మరి ఇంకొక ఔషధం గురించి తెలుసుకుందామా? అదే కర్పూరవల్లి. ఆకులను ముక్కు, గొంతు సమస్యలకు చికిత్సగా ఉపయోగిస్తారు. చర్మ వ్యాధులు, ఆస్తమా వంటి సమస్యలకు మంచి ఔషధం. ఆకుల రసం పిల్లలకు జలుబు వంటివి చేసినప్పుడు ఇస్తారు. కర్పూరవల్లి గురించి తెలుసుకున్నాం కదా, మరి ఇప్పుడు మందారం గురించి తెలుసుకుందాం. మందార కుండీలలోనూ నేలపైనూ పెరుగుతుంది. మందార పువ్వులు, ఆకులు, వేర్లలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. వీటికి కషాయం తాగితే ఋతుచక్రం, రక్త సరఫరా కూడా క్రమ పద్ధతిలో జరుగుతుంది. కాలేయ సమస్యల నుండి ఉపశమనం కొరకు రక్తపోటు తగ్గించడానికి ఉపయోగిస్తారు. ఆకులు, పువ్వులతో తలపై మర్దనా చేసుకుంటే ఒత్తిడి వల్ల వచ్చే తలనొప్పి కూడా తగ్గుతుంది. కీళ్ల నొప్పులు, వాపులకు చికిత్సగా ఉపయోగించవచ్చు. మందార ఆకులతో తయారు చేసిన టీలో విటమిన్ సి అధికంగా లభిస్తుంది. మందార పువ్వులను నూనెలో మరిగించి వడగట్టి ఆ నూనె జుట్టుకి రాయడం వల్ల జుట్టు నిగనిగలాడుతుంది. మరి మందారం గురించి తెలుసుకున్నాం కదా, మరి ఇంకొక ఔషధం గురించి తెలుసుకుందామా? ఆ ఔషధం మొక్క కాకర. కాకర తీగను సులువుగా నేలపైన కుండీల్లోనూ పెంచవచ్చు. దీని ఆకులలోనూ కాయలోనూ ఔషధ గుణాలు ఉంటాయి. రుచికి చేదుగా ఉన్నప్పటికీ శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. 6 లేదా 7 కాకర ఆకులను ముద్దగా నూరి రసం తీయాలి. 1 టీ స్పూన్ రసంలో మరో టీ స్పూన్ నీళ్లు లేదా పాలు కలిపి వారం రోజుల పాటు తీసుకోవాలి. జీర్ణశక్తిని పెంచుతుంది. వాంతి కలిగించే లక్షణం కలిగి ఉండటం వల్ల వాంతి ద్వారా తెమడను బయటకు పంపిస్తుంది. జ్వరాన్ని కూడా తగ్గిస్తుంది. కాకర రసం వేడిని జనింపజేసి శరీర ఉష్ణోగ్రతను పెంపొందిస్తుంది. కాకరకాయను మెత్తగా నూరి రసం తీసి 6 గ్లాసుల రసానికి 1 చెంచా మిరియాల పొడి కలిపి రోజుకి 3 లేదా 4 సార్లు దంతాలపై రాసుకుంటే దంత సమస్యల నుండి ఉపశమనం కలుగుతుంది. అలాగే 1 కప్పు కాకర రసానికి 1 టీ స్పూన్ నిమ్మరసం కలిపి 3 లేదా 4 రోజులు పొరుగడుపున తాగితే జీర్ణకోశంలోని సూక్ష్మక్రిముల వ్యాధి నుండి అరికట్టబడుతాయి. మధుమేహ గలవారు ప్రతిరోజు కాకర రసం తాగడం వలన రక్తంలోని గ్లూకోజ్ శాతాన్ని అదుపులో ఉంచుకోవచ్చు. మరి కాకర గురించి తెలుసుకున్నాం కదా, ఇంకొన్ని ఔషధ మొక్కల గురించి తెలుసుకుందాం. వాటిలో గోరింట. గోరింట గుబురుగా తక్కువ స్థలంలో సులువుగా పెరిగే మొక్క. గోరింటాకు లేపనం కీళ్ల నొప్పులు, వాతలను నివారిస్తుంది. బెరుడుతో కాచిన కషాయం రక్త విరోచనాలకు మంచి మందుగా పనిచేస్తుంది. పువ్వులను నూరి వెనేగర్తో కలిపి తలకు పట్టిస్తే తలనొప్పి తగ్గుతుంది. గోరింటాకు గాయాలకు, పుండ్లకు, గజ్జి, తామర మొదలైన చర్మ వ్యాధులకు గోరింటాకు ముద్ద లేపనంగా పనిచేస్తుంది. ఆవు నూనెలో గోరింటాకులు వేసి కాచి అది తలకు రాసుకుంటే వెంట్రుకలు మృదువుగా ఉంటాయి, అలాగే పెరుగుతాయి. గోరింటాకు ముద్దను వేలికి తొడిగితే గోరు చుట్టు బాధ నుండి ఉపశమనం కలుగుతుంది. జుట్టుకు బలాన్ని అందించే పోషక పదార్థాలను ఇచ్చి ఎంతో అందంగా మృదువుగా మెరిసేలా చేస్తుంది. చుండ్రును కూడా నివారిస్తుంది. అంతేకాకుండా తలలో నాచురల్ యాసిడ్ ఆల్కలైన్ను కూడా సమతుల్యం చేస్తుంది. తలనొప్పి మరియు నిద్రలేమిని నయం చేస్తుంది. ఇంతవరకు గోరింటాకు గురించి తెలుసుకున్నాం కదా,
విన్నారు కదండి వివిధ ఔషధ మొక్కలు, మరి వాటి విలువల గురించి, మరిన్ని ఔషధ మొక్కల గురించి వచ్చే వారం తెలుసుకుందాం.